యేసు మనుషులందరికీ విలువిచ్చాడు.
అండ్ టుడే వి వాంట్ టు థింక్ అబౌట్ ఎ వర్డ్ దట్ మెనీ పీపుల్ యూజ్ లవ్ బట్ విచ్ మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్.
ఈ రోజున మనం అనేక మంది వాడే ఒక మాటను గురించి ఆలోచిద్దాము. అది ప్రేమ అనే మాట, కానీ దాన్ని ఎక్కువ మంది అర్థం చేసుకోరు.
ట్రూ లవ్ ఇస్ అన్సెల్ఫిష్. ద లవ్ విచ్ మెనీ పీపుల్ థింక్ ఆఫ్ ఇస్ యాక్చువల్లీ సెల్ఫిష్ లస్ట్.
నిజమైన ప్రేమ స్వార్థం లేనిది. అనేక మంది ప్రేమ అని అనుకునేది నిజానికి స్వార్థపరమైన దురాశ.
And we want to consider what it means to really love as seen in the life of Jesus Christ, our Lord.
మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఉన్నట్లుగా నిజంగా ప్రేమించడం అంటే ఏంటో ఆలోచిద్దాము.
When we speak about holiness, many people think of holiness as dry, starchy religion, repulsive, hard, strict. But that's not the holiness Jesus manifested.
మనం పరిశుద్ధత గురించి మాట్లాడినప్పుడు అనేక మంది పరిశుద్ధత అంటే మోడుబారిన మతమని, కఠినమైనదని, విసుగు పుట్టించేదని అనుకుంటారు. కానీ యేసు కనుపరిచిన పరిశుద్ధత అది కాదు.
God is holy, absolutely holy, but the Bible says God is love.
దేవుడు పరిశుద్ధుడు, సంపూర్ణంగా పరిశుద్ధుడు. కానీ బైబిల్ దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తుంది.
True holiness is perfect love. I want to say that again. Did you hear it?
నిజమైన పరిశుద్ధత అంటే పరిపూర్ణమైన ప్రేమ. నేను దాన్ని మరలా చెప్పాలనుకుంటున్నాను. మీరు దాన్ని విన్నారా?
True holiness is perfect love.
నిజమైన పరిశుద్ధత అంటే పరిపూర్ణమైన ప్రేమ.
If you have holiness without love, it's not the holiness of Jesus Christ.
మీకు ప్రేమ లేని పరిశుద్ధత ఉంటే అది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత కాదు.
It's the so-called holiness of the Pharisees. It is self-righteousness.
అది పేరుకు మాత్రం ఉన్న పరిసయ్యుల పరిశుద్ధత. అది స్వనీతి.
It's maybe a disciplined life, and maybe you pay your taxes, you pray, read the Bible and tithe and do so many things.
అది ఒక క్రమశిక్షణ గల జీవితమై ఉండవచ్చు. బహుశా మీరు పన్నులు చెల్లించి, బైబిల్ చదివి, ప్రార్థన చేసి, దశమ భాగం ఇచ్చి ఇంకా అనేక పనులు చేస్తారేమో.
బట్ యు ఆర్ లైక్ ఎ స్కెలటన్.
కానీ మీరు ఒక అస్థిపంజరం వలె ఉన్నారు.
అండ్ యు కాంట్ డ్రా పీపుల్. పీపుల్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు ఎ స్కెలటన్.
మీరు ప్రజలను ఆకర్షించలేరు. ప్రజలు ఒక అస్థిపంజరం చేత ఆకర్షింపబడరు.
సపోజింగ్ యు ఆర్ వాకింగ్ డౌన్ ఎ డార్క్ స్ట్రీట్ వన్ నైట్ అండ్ యు సీ ఎ స్కెలటన్ walking towards you, just a skeleton.
మీరు ఒక రాత్రి ఒక చీకటిగా ఉన్న వీధిలో వెళ్తున్నప్పుడు ఒక అస్థిపంజరం మీ వైపు నడవటం మీరు చూచారనుకోండి. ఒక అస్థిపంజరం మాత్రమే.
A skull and bones walking towards you from the other direction. What would you do?
ఒక పుర్రే ఎముకలు అవతల దిక్కు నుండి మీ వైపుకు నడుస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు?
Would you feel like embracing that one, running forward to meet that, or would you feel like turning around and running away?
మీరు ముందుకు పరిగెత్తి దాన్ని కలుసుకొని దాన్ని కౌగిలించుకోవాలనుకుంటారా, లేక వెనక్కు తిరిగి పారిపోవాలనుకుంటారా?
That is how the Pharisees were.
పరిసయ్యులు అలాగే ఉన్నారు.
People felt like running away from them. And unfortunately, that is how many self-righteous Christians are.
ప్రజలు వారి నుండి పారిపోవాలనుకున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది స్వనీతి పరులైన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు.
ఈవెన్ మెనీ క్రిస్టియన్స్ హూ సే వి ఆర్ ఇన్ ద సెపరేటెడ్ అసెంబ్లీస్, వి ఆర్ నాట్ లైక్ ద డెడ్ డినామినేషన్స్, వి ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ దట్, వి ఆర్ హోలీ, బట్ దే ఆర్ లైక్ స్కెలటన్స్.
మేము విడిపోయిన సంఘాలలో ఉన్నాము, మేము మృతమైన సంఘ శాఖల వలె లేము అనే అనేక మంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. మేము వాటన్నిటి నుండి విడిపోయాము, మేము పరిశుద్ధులము అని వారంటారు. కానీ వారు అస్థిపంజరాల వలె ఉన్నారు.
People run away from them. They're like the Pharisees.
ప్రజలు వారి నుండి పారిపోతారు. వారు పరిసయ్యుల వలె ఉన్నారు.
But Jesus was not like that. Yes, we need to be holy. We need to have truth.
కానీ యేసు అలా లేడు. అవును, మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం సత్యాన్ని కలిగి ఉండాలి.
But the Bible says that the glory of God, John 1:14, was seen in Jesus full of grace and truth. There's a balance.
కానీ యోహాను సువార్త 1:14 దేవుని మహిమ కృపాసత్య సంపూర్ణుడైన యేసులో కనబడిందని బైబిల్ చెప్తుంది. అది సమతుల్యత.
See, in your body, do we need bones or not? If you didn't have bones, you wouldn't be able to stand up. You wouldn't be able to sit down. You'll collapse like a jellyfish that has got no bones in it.
చూడండి, మన శరీరంలో మనకు ఎముకలు అవసరమా లేదా? మీకు ఎముకలు లేకపోతే మీరు నిలబడలేరు, మీరు కూర్చోలేరు. మీరు ఎముకలు లేని ఒక జెల్లీ చేప వలె కూలబడిపోతారు.
And spiritually speaking, some people are like that. You know, there's certain disadvantages in having bones.
ఆత్మ సంబంధంగా చూస్తే కొంతమంది అలా ఉన్నారు. మీకు తెలుసా, ఎముకలు కలిగి ఉండటంలో కొన్ని నష్టాలు ఉన్నాయి.
For example, you cannot squeeze through a very narrow opening.
ఉదాహరణకు, మీరు చాలా ఇరుకైన సందులో పట్టలేరు.
But a jellyfish can squeeze through anything. It just becomes thin because it's got no bones and slides through it.
కాని ఒక జెల్లీ చేప దేని ద్వారా అయినా వెళ్ళగలుగుతుంది. దానికి ఎముకలు ఉండవు గనుక అది సన్నగా అయిపోయి ఏ సందు ద్వారానైనా జారిపోగలదు.
It's like a sponge. You can squeeze a sponge through any opening, any shape, any size.
అది ఒక స్పాంజి వంటిది. మీరు ఒక స్పాంజిని తీసుకుని ఏ ఆకారంలో ఉన్న సందులోనైనా, ఏ పరిమాణంలో ఉన్న సందులోనైనా పట్టించవచ్చు.
But we can't go through because we got bones.
కానీ మనకు ఎముకలు ఉన్నాయి కాబట్టి మనము ఆ సందులో పట్టము.
And some people spiritually are like jellyfish.
కొంతమంది ప్రజలు ఆత్మ సంబంధంగా చూస్తే జెల్లీ చేపల వలె ఉన్నారు.
They compromise. They have no convictions. They don't stand for the truth. They don't stand for holiness. They are like people without any bones.
వారు రాజీ పడతారు. వారికి ఒప్పుదలలు ఉండవు. వారు సత్యం కొరకు నిలబడరు. వారు పరిశుద్ధత కొరకు నిలబడరు. వారు ఎముకలు లేని వారి వలె ఉంటారు.
That's certainly not God's will.
అది ఖచ్చితంగా దేవుని చిత్తం కాదు.
But on the other hand, if we are only bones, like I said, you'll be like a skeleton. You'll scare people away.
మరో ప్రక్క మనం ఎముకలను మాత్రమే కలిగి ఉంటే నేను చెప్పినట్లు మీరు అస్థిపంజరం వలె ఉండి ప్రజలు భయపడి పారిపోయేటట్లు చేస్తారు.
But God has made this body so beautiful. What is it that makes our body attractive?
కాని దేవుడు ఈ శరీరాన్ని ఎంతో అందమైన దానిగా చేశాడు. మన శరీరాన్ని ఆకర్షణీయమైన దానిగా చేసేదేంటి?
The bones are covered over with flesh. When you say somebody is handsome or a girl is pretty, what do you mean?
ఎముకలు మాంసంతో కప్పబడి ఉంటాయి. ఒకడు చక్కగా ఉన్నాడని, ఒక అమ్మాయి అందంగా ఉందని మీరు చెప్పినప్పుడు మీరేమంటున్నారు?
It's not their skeleton. I mean, if you pull off their flesh, their skeletons look the same as the ugliest people in the world.
అది వారి అస్థిపంజరం కాదు. మీరు వారి మాంసాన్ని తీసేస్తే వారి అస్థిపంజరాలు లోకంలో ఉన్న కురూపులైన వారి అస్థిపంజరాలు వలె ఉంటాయి.
It's the flesh on top of that skeleton, beautifully featured, that makes somebody attractive.
ఆ అస్థిపంజరం పైన ఉన్న మాంసము ఒకరికి చక్కటి పోలికలనిచ్చి వారిని ఆకర్షణీయంగా చేస్తుంది.
Now apply this to the Christian life. It's not just truth. It's grace on top of the truth that makes the words attractive.
దీన్ని క్రైస్తవ జీవితానికి అన్వయించండి. సత్యం మాత్రమే సరిపోదు. సత్యంతో పాటు కృప ఆ మాటలను ఆకర్షణీయంగా చేస్తుంది.
It's love and holiness. God is light and God is love. The two are inseparable.
అది ప్రేమ మరియు పరిశుద్ధత. దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ స్వరూపి. ఇవి రెండు విడదీయలేనివి.
True holiness is full of love and true love is perfectly pure.
నిజమైన పరిశుద్ధత ప్రేమతో నిండి ఉంటుంది. నిజమైన ప్రేమ పరిపూర్ణంగా పవిత్రంగా ఉంటుంది.
So in a sense they are not different.
కనుక ఒక విధంగా చూస్తే అవి వేరైనవి కావు.
When people say they have a great love for everybody, but if they don't live in purity and righteousness, that's just not divine love. That's just wishy-washy sentimentality.
అందరి ఎడ్ల వారికి గొప్ప ప్రేమ ఉందని కొంతమంది అంటారు. కాని వారు పవిత్రంగాను నీతిగాను జీవించకపోతే అది దైవికమైన ప్రేమ కానే కాదు, అది కేవలం భావుకత మాత్రమే.
But those who claim to have great holiness but don't have compassion and love for people, they are just Pharisees.
కాని ఎంతో గొప్ప పరిశుద్ధులమని చెప్పుకుంటూ ప్రజల యెడల ప్రేమ గాని కనికరమ గాని లేనివారు కేవలం పరిసయ్యులే.
So how is it with Jesus? He was not a skeleton and he was not a jellyfish. He had all the truth.
యేసు సంగతి ఏంటి? ఆయన ఒక అస్థిపంజరం కాదు, ఆయన ఒక జెల్లీ చేప కాదు, ఆయన సత్యాన్నంతా కలిగి ఉన్నాడు.
He stood for everything that the law of God stood for more than the Pharisees did, but he was not just bones.
ఆయన పరిసయ్యుల కంటే ఎక్కువగా దేవుని ధర్మశాస్త్రం అంతటి కొరకు నిలబడ్డాడు, కానీ ఆయన ఎముకలు మాత్రమే కాదు.
The bones were covered over with flesh as God intended human beings to be.
దేవుడు మనుషులు ఎలా ఉండాలని ఉద్దేశించాడో ఆ విధంగా ఎముకలు మాంసంతో కప్పబడినవి.
And this is the balance of the divine glory that the Holy Spirit has come to communicate to you and me.
దైవ మహిమ యొక్క సమతుల్యతను నీకు నాకు తెలియజేయడానికే పరిశుద్ధాత్ముడు వచ్చాడు.
Not to make you like a skeleton, a Christian who drives other people away.
నిన్ను ఒక అస్థిపంజరం వలె, ఇతరులను తరిమివేసే ఒక క్రైస్తవుని వలె చేయడానికి రాలేదు.
Neither does God want us to be like wishy-washy jellyfish, just compromising and able to fit into any type of opening. No, God doesn't want that either.
దేవుడు మనలను వెన్నెముకలేని జెల్లీ చేపలాగా రాజీ పడుతూ ఎటువంటి సందులోనైనా పట్టే వారి వలె కూడా ఉండాలనుకోవడం లేదు. దేవునికి అది కూడా వద్దు.
We read that Jesus spoke the truth, but he spoke it in love.
యేసు సత్యాన్ని మాట్లాడాడని, కాని ఆయన దాన్ని ప్రేమతో మాట్లాడాడని మనం చదువుతాము.
His words had authority, but they were also gracious.
ఆయన మాటలకు అధికారం ఉంది, కాని అవి దయగల మాటలు కూడా.
It's when it says that God is love, it doesn't mean that he just that he acts lovingly.
దేవుడు ప్రేమ స్వరూపి అన్నప్పుడు దాని అర్థము ఆయన ప్రేమగా ప్రవర్తిస్తాడని మాత్రమే కాదు.
Now a person can act lovingly without be loving in his heart. It may be just an external action which is just done to impress others.
ఒక వ్యక్తి తన హృదయములో ప్రేమ కలిగి లేకుండా ప్రేమగలవానిగా ప్రవర్తించవచ్చు, అది ఇతరుల మెప్పును పొందడానికి బయటకు కనబడే ఒక కార్యమై ఉండవచ్చు.
Jesus did not just go around doing acts of love. Now we can imitate somebody and do acts of love, you know, help the poor and do good.
ప్రేమగల క్రియలను చేస్తూ యేసు సంచరించలేదు. మనం ఎవరినన్నా అనుకరించి పేదలకు సహాయం చేయటం, మంచి చేయడం వంటి ప్రేమగల క్రియలను చేయొచ్చు.
No, Jesus' love came from deep within his heart, just like holiness and humility. It can be put on the outside, but that's just a garment that a person can take off or put on.
లేదు, యేసుని ప్రేమ ఆయన హృదయంలో నుండి వచ్చింది. పరిశుద్ధత దీనత్వం వలె అది బయటకు కనబడేలాగా చేయొచ్చు, కానీ అది ఒక వ్యక్తి వేసుకుని తీసివేసే ఒక వస్త్రంలాగా ఉంటుంది.
But the Bible says, Jesus said, he who believes in him from his innermost being, rivers of living water will flow. The spirit-filled man is a man from whose innermost being humility, holiness, love flow out.
యేసు ఆయన యందు విశ్వాసముంచువాని కడుపులో నుండి, అంటే అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పాడని బైబిల్ చెప్తుంది. ఆత్మనింపుదల గల వ్యక్తి అంతరంగము నుండి దీనత్వము, పరిశుద్ధత, ప్రేమ ప్రవహిస్తాయి.
Our thoughts and our attitudes become holy and loving, not just the words and our actions. That can be just diplomacy.
మన తలంపులు, మన వైఖరులు పరిశుద్ధంగా, ప్రేమతో కూడినవిగా ఉంటాయి, మన మాటలు క్రియలు మాత్రమే కాదు. అలాగైతే అది కేవలం మంత్రాంగమై ఉండవచ్చు.
You know, when we do something or say something, our thoughts and attitudes towards that other person or towards those people give a certain odor or smell to our life.
మనం ఏదైనా చేసినప్పుడు లేక మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఎడల లేక ఆ ప్రజల ఎడల మన తలంపులు, మన వైఖరులు ఒక విధమైన వాసనను మన జీవితానికి ఇస్తాయి.
And others can easily detect it. Words and actions of love count for nothing if our thoughts and attitudes towards others are still critical and selfish.
ఇతరులు దాన్ని తేలికగా కనిపెట్టగలరు. ఇతరుల ఎడల మన తలంపులు, వైఖరులు స్వార్థంతో, విమర్శతో కూడినవైతే ప్రేమగల మాటలు, క్రియలు లెక్కలోకి రావు.
The Bible says in Psalm 51 verse 6, David said that after he had sinned, God desires truth in the innermost being.
దావీదు తను పాపం చేసిన తర్వాత దేవుడు అంతరంగములో సత్యమును కోరుచున్నాడు అని చెప్పాడని బైబిల్ చెప్తుంది.
He wants love to flow from our heart.
ప్రేమ మన హృదయాలలో నుండి ప్రవహించాలని ఆయన కోరుకుంటున్నాడు.
That's how it was with Jesus. And so as we look at the life of Jesus, we can see what the Holy Spirit wants to make in our own life.
యేసు విషయంలో అంతే జరిగింది. కనుక మనము యేసు యొక్క జీవితాన్ని చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఏం చేయాలనుకుంటున్నాడో మనం చూడగలము.
Let me say first of all that if you love a person, you will value him. You see, Jesus placed a very high value on all human beings. It didn't matter whether they were cultured or intelligent or clever or smart or rich.
మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే మీరు అతనికి విలువ ఇస్తారు. యేసు మనుషులందరికీ చాలా గొప్ప విలువ ఇచ్చాడు. వారు సంస్కారులు, తెలివైన వారు, చదువుకున్నవారు, ధనికులు కానప్పటికీ వారికి విలువ ఇచ్చాడు.
You know, it's very easy to place a great value on cultured, intelligent, rich people. But a godly man would value all people, whether he's dressed in a suit and a tie, or whether he's a beggar.
Samskarulu, telivigalavaru, danikulaina prajalaku, goppa viluva ivadam chala telika. Kani, oka bhaktiparudu, prajalandariki viluvistadu. Varu manchi dustulu veskunna, veskokapoyina, leka vallu bhikshagallaina.
If you can't value a beggar as one of God's creation, as one who is made in the image of God, do you know that the Bible says in James chapter 3 that all human beings are made in the image of God?
Oka bhikshagadini devuni srushtilo okaniga devuni swaroopamandu cheyabadina vaaniga ataniki meeru viluvivvali. Yaakob rasina patrika 3rd adhyayamlo manushulandaru devuni polika choppuna cheyabaddarani Bible cheptundi.
Yeah, you read that in James and chapter 3 where it speaks about our use of our tongue. It says in verse 9, men have been made in the likeness of God.
అవును, యాకోబు రాసిన పత్రిక 3rd అధ్యాయం 9th వచనంలో మన నాలుకను వాడడం గురించి చెప్పబడిన చోట మనుషులు దేవుని పోలికలో చేయబడ్డారని చదువుతాము.
What about that beggar with his ragged clothes and lack of culture and illiterate? Is he made in the image of God?
చింపిరి దుస్తులు వేసుకున్న, సంస్కారం లేని, చదువు లేని ఆ భిక్షగాని సంగతి ఏంటి? అతడు దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడా?
If so, you will respect him. Jesus respected all people.
అలా అతడు చేయబడితే మీరు అతన్ని గౌరవిస్తారు. యేసు అందరినీ గౌరవించాడు.
He did not make any difference between the rich and the poor, educated, the uneducated, the cultured, the uncultured, or even between the righteous and the sinner.
ఆయన ధనికులకు, పేదవారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, సంస్కారం ఉన్నవారికి, లేని వారికి, చివరికి నీతిమంతులకు, పాపులకు మధ్య కూడా తేడాను చూపించలేదు.
He valued everyone because everyone was made by God.
ఆయన అందరికీ విలువిచ్చాడు, ఎందుకంటే అందరినీ చేసింది దేవుడే.
Everyone was loved by God. He came to die for everyone.
దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన అందరి కొరకు మరణించడానికి వచ్చాడు.
We can think that when we start loving our fellow believers in our local church, that itself is something wonderful. It certainly is.
మన స్థానిక సంఘంలో ఉన్న మన తోటి విశ్వాసులను మనం ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు అదే అద్భుతమైన విషయం అని మనం అనుకుంటాము. అవును, అది అద్భుతమైన విషయమే.
But Jesus loved all men. Do you think he healed only the sick who believed in him for salvation from sin?
Kani yesu manushulandarni preminchadu, paapam nundi rakshimpabadataniki ఆయన యందు విశ్వాసముంచిన రోగులను మాత్రమే ఆయన స్వస్థపరిచాడని మీరు అనుకుంటున్నారా?
No. He healed so many sick people who were not interested in receiving anything further from him.
లేదు, ఆయన నుండి ఇంకా ఏమీయూ పొందడానికి ఆసక్తి లేని ఎంతో మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు.
That was how his goodness was.
ఆయన మంచితనము అటువంటిది.
Jesus never despised anyone because they were poor or ignorant or ugly. No.
పేదవారైనందుకు లేక అవివేకులైనందుకు లేక కురూపులైనందుకు ఆయన ఎవరిని తృణీకరించలేదు. లేదు.
Jesus once said that the whole world was not as valuable as one human soul.
లోకమంతయు ఒక మనిషి ప్రాణమంతటి విలువైనది కాదని ఒకసారి యేసు చెప్పాడు.
That's how he valued man. You know, just like you value your treasures, your stocks and shares, and your house and land and bank account and gold bars and whatever else you have, your car.
ఆయన మనుషులకు అంతగా విలువిచ్చాడు. మీరు మీ ఆస్తులకు, ధనముకు, ఇంటికి, పొలానికి, బ్యాంకు ఖాతాకి, బంగారానికి, మీకు కలిగి ఉన్న వాటన్నిటికీ ఎలా విలువిస్తారో ఆయన మనుషులకు అలా విలువిచ్చాడు.
Put it all together. For Jesus, one human soul was worth more than all that, and much more than that. He said it was worth more than the whole world. And that's why he delighted in men.
వాటినన్నిటినీ కలిపితే కూడా యేసు దృష్టిలో ఒక మానవ ప్రాణము వాటన్నిటికంటే విలువైనది. అది లోకమంతటికంటే విలువైనదని ఆయన చెప్పాడు.
He valued them. He delighted in them. He saw those men as people who have been bound by Satan, deceived, and he longed to bring them to the light and to set them free.
అందుకనే ఆయన వారికి విలువిచ్చాడు. వారి యందు ఆనందించాడు. ఆయన వారిని సాతాను చేత బంధింపబడిన వారిగా, మోసగించబడిన వారిగా చూచాడు. ఆయన వారిని వెలుగులోకి తీసుకువచ్చి వారిని విడిపించాలని ఎంతో ఆశించాడు.
అండ్ హిజ్ లవ్ ఫర్ మ్యాన్ వాజ్ సో గ్రేట్ దట్ హీ వాజ్ విల్లింగ్ ఈవెన్ టు పే ది అల్టిమేట్ ప్రైస్ ఆఫ్ డెత్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ మెన్ ఫ్రమ్ సిన్స్ గ్రిప్ ఓవర్ దేర్ లైవ్స్.
మనుషుల కొరకు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనుషుల జీవితాలపై పాపము యొక్క పట్టు నుండి వారిని విడిపించడానికి, ఆయన మరణం అనే గొప్ప వెలను చెల్లించడానికి కూడా ఇష్టపడ్డాడు.
అండ్ ఇట్స్ బికాజ్ హీ వాజ్ విల్లింగ్ టు డై ఫర్ మెన్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ దేర్ సిన్స్ దట్ హీ హ్యాడ్ ద రైట్ టు ప్రీచ్ అగైన్స్ట్ సిన్ సో ఫోర్స్ఫుల్లీ.
ఆయన మనుషులను వారి పాపాల నుండి రక్షించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన పాపానికి వ్యతిరేకంగా చాలా బలంగా మాట్లాడే హక్కు కలిగి ఉన్నాడు.
You know, Jesus turned around to the Pharisees and said, "You generation of vipers, do you think you and I can say that to religious people, even if they are as bad as the Pharisees? Well, you can say that if you love them enough to die for them."
యేసు పరిసయ్యులను సర్ప సంతానమా అని పిలిచాడు. మీరు మతానుసారులైన వారిని చూచినప్పుడు వారు పరిసయ్యులంత చెడ్డవారైనప్పటికీ నువ్వు నేను అలా చెప్పగలమని మీరు అనుకుంటున్నారా? వారి కోసం మరణించేటంతగా మీరు వారిని ప్రేమిస్తే మీరు అలా మాట్లాడగలరు.
Otherwise you can't. It's very easy to get up and say it. Any fool can get up and say such words. But to say it in the spirit of Christ is quite another thing.
లేకపోతే మాట్లాడలేరు. నిలబడి చెప్పడం చాలా తేలిక. ఏ మూర్ఖుడైనా లేచి అటువంటి మాటలు చెప్పగలడు. కానీ క్రీస్తు కలిగి ఉన్న ఆత్మలో అలా చెప్పడం వేరే విషయం.
Remember, he was willing to die to save them from their sin.
వారిని వారి పాపం నుండి రక్షించడానికి ఆయన సిద్ధపడ్డాడని మీరు గుర్తుంచుకోండి.
And that's why he had the right to use such strong words.
అందుచేతనే ఆయనకు అటువంటి బలమైన మాటలు మాట్లాడే హక్కు ఉంది.
We have no right to preach against sin if we are not willing to do anything to save people from their sin.
ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి దేన్నైనా చేయడానికి మనం ఇష్టపడకపోతే మనకు పాపానికి వ్యతిరేకంగా ప్రకటించే హక్కు లేదు.
This is what it means to speak the truth in love. To speak the truth is easy. Anybody can do that.
ప్రేమ కలిగి సత్యము చెప్పడం అంటే అదే. సత్యము చెప్పడం తేలికే. దాన్ని ఎవరైనా చేయగలరు.
Some people think I'm a great prophet. I'm going to speak the truth. But to be like Jesus, we got to do it in love.
కొందరు నేను ఒక గొప్ప ప్రవక్తను, నేను సత్యాన్ని మాట్లాడతాను అనుకుంటారు. కానీ యేసు వలె ఉండడానికి మనం ప్రేమతో దాన్ని చేయాలి.
And so let's look at the life of Jesus more carefully and see how this love came from his heart and ask the Holy Spirit to fill your heart with that same love.
Kanuka manamu Yesu yokka jeevithanni mari jagrattaga chuchi aa prema ayana hrudayamulo nundi ela vachindo chuddamu. అదే ప్రేమతో మన హృదయాలను నింపమని పరిశుద్ధాత్మను అడుగుదాము.